తర్వాత పొద్దున్న భగవద్గీత, సాయంత్రం భాగవతం చదువుకుందాము అని పారాయణలాగా. అంటే వివరణ తక్కువ, చదువుకుంటూ వెళ్ళటమే. ఎక్కడ కాస్త అవసరం అనిపిస్తుందో అక్కడ మాత్రము కొంచెము దాన్ని టచ్ చేసుకుంటూ ఉందాం. కానీ టచ్ చేసుకునేటప్పుడు ధ్యానము తర్వాత అన్న పదాన్ని మీరు గుర్తు చేసుకుని ఇవాళ పొద్దున్న టేపు వినాలి. మీరు కార్యకర్తల యొక్క బాధ్యత ఏమిటి అంటే చెప్పింది మళ్లీ చెప్పించకుండా నా చేత వచ్చిన వాళ్లకి అది వినిపించి ఇది నేను అనుకుంటున్నది ఇక్కడ అన్నది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత ఉంది. అది ఎవరు ఇవ్వరు, తీసుకోవాలి. అది బొట్టు కాటిగా పెట్టి చెప్పటి అనే స్థితి దాటాలి. మనకి అర్థం అవ్వాలి. ఇది ఒక ఆశ్రమంలాగా మనం డెవలప్ చేద్దాం అనుకుంటే ఇక్కడ వస్తున్నటువంటి వ్యక్తులకి అసలు ఇక్కడ మనం ఏం చేయదలుచుకుందాం. వెంకటేశ్వర స్వామిని, సిద్ధి సాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొబ్బరికాయలు కొట్టించి కోరికల పరంపర తీర్చడానికి కాదు ఇక్కడ పెట్టింది. భారతీయ ఆధ్యాత్మికత యొక్క ఒక సజీవమైనటువంటి ఉదాహరణ ఇక్కడ మనం చూపించగలగాలి. గురు చేతనత్వం యొక్క ప్రాకాఠ్యము ఈ లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళకి ఆ గురు చేతనత్వం యొక్క స్పర్శ తెలియాలి. ఆ ఆనంద అనుభూతి, ఆ అనంతమైనటువంటి సమర్థ సత్తా. చాలా శక్తివంతుల దగ్గరికి వెళ్తే మనం ఎలా ఫీల్ అవుతాం, ఎలా ఫీల్ అవ్వాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అది వచ్చినే నేనేదో టేప్ చేసి టేపులు మీ దగ్గర పెట్టుకుంటే ఏం లాభం. వచ్చిన వాళ్ళు వినాలి ఆ టేపులు. విన్నాక ఏం చేయాలో, ఎందుకు నేను ఇంత బాధపడుతూ చెప్పాల్సి వచ్చిందంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళా నా దగ్గరకు వచ్చి అడిగేది ఏంటి అంటే ఏం చేయాలి మాస్టర్, ఇరవై ఏళ్ళు నేను చెప్పిన తర్వాత, ప్లస్ నా కళ్ళ ముందే నేనేం చెప్పానో అది చేయకుండా జీవించున్నటువంటి ఒక సముదాయం డెవలప్ అవుతుంది. కానీ నేను ముందే వార్నింగ్ ఇచ్చాను, నేను అది జరగనివ్వను అని. అది జరగనివ్వను. కానీ మరి ఎందుకు ఊరుకున్నారు అంటే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కనుక అందువల్ల ఆగాను తప్ప ఇంకో కారణాల వల్ల మాత్రం నేనే ఆగలేదు. ఏంటంటే ఇటు అటో తేలిపోవాలని నా గురువులతో నా ఛాలెంజ్ ఏంటి అంటే, మీరందరూ పరమ మూర్ఖులు, అనవసరమైనటువంటి వ్యక్తులకు మీరు ప్రోత్సాహం ఇచ్చారు. అనవసరం. వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి మీరేం పొందగలిగారు? మిమ్మల్ని వాళ్ళు ఏ విధమైనటువంటి స్థలానికి కూర్చోబెట్టారు? సిద్ధి సాయి అవతార రహస్యం ఆవిడికి తెలియదు, రామకృష్ణ పరమహంస అవతార రహస్యం ఆవిడికి తెలియదు. వివేకానంద చనిపోయే రోజు పొద్దున్న 4:30 పచారీ చేస్తున్నట్టు బేలూరు మఠలో కొనుక్కుంటున్నట్టు వివేకానంద ఏం చేశాడో ఆవిడికి తెలియదని. ఆ పరిస్థితి కనీసం నాకు రాకూడదు. నాకు తెలుసు నేనేం చేస్తున్నాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి తెలియాలి నేనేం చేయబోతున్నాను, లేకపోతే దూరంగా ఉంటారు. వీళ్ళు దగ్గరికి రాకపోతే ఏంటిటా తెలియని వాళ్ళు. దాన్ని అర్థం చేసుకోండి. అది ఎక్కడ మిమ్మల్ని కోంపట్టడానికి కానీ నా మీద నాకు కోపం రావటానికి చెప్పటం లే. ఎందుకని చెప్తున్నానంటే ఇప్పటికీ వచ్చి ఏం చేయాలి అని అడిగితే ఇంకా నేనేం చేసేది? 20 ఏళ్ళు కాదు అంటే అర్థమేంటి? చెప్పింది వినలేదని. ఎందుకు వినలేదు అంటే టేప్లు మీరు మళ్ళీ మళ్ళీ వినాలి. అది ఒకసారిలో మీ బుర్రలోకి దూరిపోయేటువంటి ఏకసంత గ్రాహత్యం కనుక ఉంటే అసలు మీ దగ్గరికి రారు, నా దగ్గరికి మీరు రారు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనేటటువంటి భావనలో ఉంటారు. ఏమీ అర్థం అవ్వదు. అది అర్థం చేసుకోండి. ధ్యానం చేయమన్నప్పుడు 21వ ఓంకారం అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ కళ్ళు తెరిచాక విపరీతమైనటువంటి యాక్టివిటీ మీలో రాకపోతే ఆ ధ్యానం ఫెయిల్ అయిందని అర్థం. చాలా సక్రియాత్మకత రావాలి. అది అర్థం చేసుకోండి. కానీ గాబరా పడకండి. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మిమ్మల్ని కరెక్ట్ దారిలో మోటివేట్ చేయటానికి. అంత సులభంగా 2-3 స్పీచ్లు వినేసే మనుషులు మారిపోగలిగితే ఇంతమంది గురువులు అవతరించాల్సిన అవసరం లేదు కదా. అంచేత గాభరా పడద్దు. ఇది మాటలు విని ఏంటో అయిపోతుందని. ఏం అవటం లేదు, కరెక్ట్గానే ఉన్నారు. తప్పు ఎక్కడ జరుగుతోంది అంటే మీకు నేను చెప్పే ఆధ్యాత్మికత అర్థం కావటం లేదు. మీకు గాయత్రి మంత్రాలు అర్థం అవుతున్నాయి, అనుగ్రహమాల మంత్రాలు అర్థం అవుతున్నాయి, యజ్ఞాలు అర్థం అవుతున్నాయి తప్ప నేను చెప్పేటటువంటి జీవితంలో ఆధ్యాత్మికత ఎలా ప్రవేశించాలి అన్నది అర్థం కావటం లేదు. దానికి పొద్దున్న పూట భగవద్గీత తీసుకున్నాను నేను. ఎందుకు? భగవద్గీత యుద్ధ భూమిలో చెప్పబడినటువంటి విషయం. యుద్ధం చేస్తున్నప్పుడు కూడా మీరు ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఉండవచ్చు. 2వది భాగవతం. ఇంచేత వ్యాసుడంతటి మహామేధావి, మహాజ్ఞాని, మహాద్రష్ట, ఉపనిషత్తు రాశాడు, వేదాలు రాశాడు, స్మృతులు రాశాడు, గీతలు రాశాడు. అవంతా రాసిన తర్వాత సరస్వతి నది ఒడ్డున విచారంగా కూర్చుని ఉన్నాడు. తృప్తి లేదు, ఏదో అసంతృప్తి. అప్పుడు నారదుడు ఆ దానం బట్టి వెళ్తూ ఉంటే ఎందుకు నాయన ఇలా కూర్చున్నావు అని అడిగాడు వ్యాసుడిని. ఎందుకు కూర్చున్నావు అంటే, ఇదిగో నాకేంటో తృప్తిగా లేదు, మరి రామాయణం రాశాను, మహాభారతం రాశాను, పురాణాలు రాశాను. రామాయణం ఆయన రాయలేదు, వాల్మీకి రాశాడు. కానీ చాలా విషయాలు రాశాడు వ్యాసుడు. రాసినా ఆయనకు తృప్తి కలగలేదు. అక్కడ నుంచి భాగవతం స్టార్ట్ అవుతుంది. అంటే వ్యాసుడికే అసంతృప్తి, మనకే అసంతృప్తిగా, మన జీవితాలలోనూ అసంతృప్తి ఉంది, వ్యాసుడి యొక్క జీవితంలో కూడా అసంతృప్తి ఉంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ అసంతృప్తి ఎలా పోగొట్టుకున్నాడు, అదే విధానంగా మన జీవితాలలో ఉన్నటువంటి అసంతృప్తిని కూడా మనం పోగొట్టుకోవచ్చు. రెండోదేంటి, భాగవతం యొక్క విశేషము భగవంతుడి యొక్క వెలుతురు, ఆధ్యాత్మికత యొక్క వెలుతురు భాగవతంలో చాలా ఎక్కువగా ఉంది, మిగతా చోట్ల అంత ఎక్కువగా లేదు. ఇంకోటి, భాగవతంలో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏంటి అంటే అది గురు చరిత్ర. సిద్ధి సాయి చరిత్ర మనం చదువుకుంటున్నాం కదా, ఇది జగద్గురువు యొక్క చరిత్ర. సిద్ధి సాయి చరిత్రలో సంఘటనలు మనం ఎలాగా పారాయణ చేసుకుంటున్నాము, భాగవతంలో శ్రీకృష్ణుడి యొక్క జగద్గురువు యొక్క చరిత్ర మనం చదువుకుంటున్నాం. అంచేత ఇది కూడా గురు చరిత్ర పారాయణే, ఇది కదా అర్థం అవ్వాలి. అంచేత ఏ విధంగా అయితే సిద్ధి సాయి చరిత్ర చదివితే చాలు, సాయి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అన్న దాంట్లో మనకి డౌట్ ఏం లేదు. మీరేమీ అందులో మీకు డౌట్ ఉంటే ఈ రోజు నుంచి ఆ డౌట్ మర్చిపోండి. మీరు సిద్ధి సాయి చరిత్ర చదువుతున్నటువంటి వాడికి ఖచ్చితంగా వెనకాతల సాయి యొక్క అండ ఉంటుంది. మీకు తెలిసినా తెలియకపోయినది, మీకు తెలిస్తే ఓకే, గుర్తించగలిగితే ఓకే, గుర్తించలేకపోయినా ఏమీ పర్వాలేదు. అదేవిధంగా భాగవతం చదివితే ఏమవుతుంది, జగద్గురువు యొక్క అండ మీ వెనకాతలుంటుంది. అంచేత సాయంత్రము భాగవత చరిత్ర మనం చదువుతున్నాం, జగద్గురువు యొక్క చరిత్ర మనం చదువుకుంటున్నాం అనేది గుర్తుంచుకోండి. అంచేత ఇక్కడ పారాయణ ముఖ్యం, చర్చ ముఖ్యం కాదు. భాగవతం మనం చదువుకుంటున్నప్పుడు చర్చలు ముఖ్యం కాదు, సిద్ధి సాయి చరిత్ర మీద చదువుకుంటున్నప్పుడు చర్చిస్తున్నారా, ఇలా జరిగింది ఆనందించండి, లీలా విభూతి అది. పరమం పవిత్రం బాబా విభూతి, ఆ పవిత్రమైనటువంటి విభూతి ఆ కథ. నేను భస్మం గురించి చెప్పటం లేదు, విభూతి అంటే ఆ చరిత్ర, ఆ అద్భుతమైనటువంటి జగద్గురువు యొక్క చరిత్రను మనం రాత్రిలో తెలుసుకుని, పగలు ఆ జగద్గురువు జీవితంలో ఎలా యుద్ధం చేయాలో చెప్పాడు భగవద్గీతలో, హౌ టు ఫేస్ లైఫ్. అంచేత రాత్రి ఆయన ఒడిలో విశ్రమిస్తాం, పొద్దున్న ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని నిత్య కర్మలు మనం చేసుకునేటటువంటిది. ఒక విధంగా ఇది రూపొందిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి భావనతో దీన్ని మొదలెడుతున్నాను. ఈ క్లాసెస్ ని ఇవాళ మొదలెట్టే మనం చదువుతూ ఉంటాం. మహాత్మ్యము చదవకుండా ఏదైనా ఒక విషయాన్ని మీరు చదివితే అది మీకు ఉపయోగపడదు. సైన్స్ లో కూడా అంతే కదా, కెమిస్ట్రీ ఎందుకు చదవాలో తెలియకుండా మీరు కెమిస్ట్రీ ఫార్ములాలు నేర్చుకుంటే ఏం లాభం? మహాత్మ్యం తెలియటం అంటే అది దేనికి ఉపయోగపడుతున్నది అన్నది తెలుసుకోవటం. వినండి, ఇంకా ఎక్కడైనా అవసరం అయితే కమెంట్ చేద్దాం. మీకు ఎక్కడైనా కాస్త ఇది విపరీకరిస్తే బాగుంటుంది అనిపిస్తే ఆపండి, చెప్తాను. శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యము గురించి అనేక పురాణములు వర్ణించినవి. పద్మ పురాణాంతర్గతమైన మహాత్మ్యమునే ముఖ్యముగా గ్రహించుదురు, దానినే ఇచ్చట మనము గాంచుచున్నాము. పద్మ పురాణము, పురాణము అంటే పురాతనమైనది, సనాతనమైనది, నిరంతరము నూతనమైనది, శాశ్వతమైనది అని అర్థం. పురాణాలలో చెప్పేది అది, నిత్య నూతన శాశ్వత సనాతన సత్యాలు. పద్మపురాణం ఏం చెప్తుంది, మట్టిలో పుట్టి బురదలో పెరిగి నీళ్లలో ఉంటూ సంసారంలోనే ఉంటూ సూర్యుడి యొక్క కిరణాల వల్ల అది వికసిస్తుంది కదా. అలాగే మన జీవితంలో పృథ్వీ మీదే పుట్టాం, సంసారంలోనే ఉంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం, మనకున్నటువంటి బంధాలు ఎలా ఉంటాయో అందులోనే జీవిస్తూ ఉంటాం. పద్మం బురదలోనే ఉంటుంది కదా, కానీ దాని దృష్టి దేని మీద ఉంటుంది, సూర్యుడి మీద ఉంటుంది. అంచేత పద్మ పురాణంలో చెప్పబడినటువంటి ఈ రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఇక్కడే ఉంటారు, మీరు ఎక్కడికో వెళ్ళిపోక్కర్లే, ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు, ఆశ్రమాల దగ్గరికి వెళ్ళిపోక్కర్లేదు, మీ జీవిత విధానాలను మార్చుకోక్కర్లేదు. జీవిత దృష్టి కోణాన్ని మార్చుకోవాలి. మీరు దేనికి స్పందించాలి అంటే ధనానికి కాదు, పేరుకి కాదు, పక్కవాడు మిమ్మల్ని ఓహో అన్నాడు అని కాదు. సూర్యుడు మీ వైపు చూస్తూ ఉంటే, సూర్యుడు యొక్క కిరణాలు మీ మీద పడుతూ ఉంటే మీరు ఆనందించాలి. అంచేత పద్మపురాణం అంతా దేని గురించి చెప్తుంది? సూర్యకిరణాల వల్ల మన జీవితాలలో వచ్చేటటువంటి మార్పులు చెప్తుంది. ఆ మార్పులలో చాలా ముఖ్యమైనది ఈ భాగవత కథా శ్రవణము. వింటే చాలు అనేది, 7 రోజుల పాటు భాగవత కథని విన్నవాడు ఖచ్చితంగా మొదటి విన్నవాడికి చివరి విన్నవాడికి తేడా వస్తుంది అని. కానీ అన్ఫార్చునేట్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వింటే చాలు అని కాదు, విన్నది ఆచరిస్తే. నా మాట వింటే నువ్వు బాగుపడతావు అన్నావు అనుకో, అంటే అర్థం ఏంటి? వాడు విని ఊరుకోవాలనా, లేకపోతే చెప్పింది ఆచరించాలనా? మరి ఇక్కడికి వచ్చేసరికి వింటే చాలు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకు మీకు అసలు ఆ విధమైనటువంటి కాంప్లెక్స్ ఏర్పడింది? వింటే సరిపోదు. వింటే అంటే అర్థం ఏంటి? నా మాట వింటే నువ్వు బాగుపడతావు అంటే నేను చెప్పింది చెయ్యాలా, చేయకుండా వింటే చాలా? ఆరతిచ్చేసి చప్పట్లు కొట్టేసి మేము విన్నామండి ఒక గంట సేపు అంచేత అది గుర్తుంచుకోండి. అంచేత దానినే పద్మపురాణములో చెప్పినటువంటి భాగవతము యొక్క మహాత్మ్యమునే ఇచ్చట మనము గాంచుచున్నాము. విద్వాంసులకు పరీక్షా గ్రంథమనదగిన ఈ భాగవతము యొక్క వైభవము వీక్షించుట అనగా అందులోని అమృత సందేశమును నాస్వాదించుటయే అని భావము. భాగవతం గురించి ఏం చెప్తున్నాడు 2వ పాయింట్, విద్వాంసులకి కూడా ఇదే పరీక్ష అని. విద్వాంసులకి ఇది పరీక్ష అంటే ఏమిటి? ముఖ్యంగా భారతీయులకి ఇది పరీక్ష అని. చేత భారతీయులకి ఇతరులకి చాలా కరెక్ట్గా చెప్తారు ఎలా చేయాలో, వాడు కరెక్ట్గా చేయడు. అంతేత పరీక్షా సమయం దేనికి? నువ్వు విన్నటువంటి జగద్గురు చరిత్ర అయినటువంటి భాగవతము, జగద్గురు సందేశమైనటువంటి భగవద్గీత, అది మనం రెండు జోడించి చదువుకోబోతున్నాం రోజు. ఇది మీరు వింటున్నారా? వింటున్నారా అంటే అర్థం ఏంటి? విన్నది ఆచరించగలరా? ఆచరించగలిగితే 7 రోజులలో ఈ 7 మన్వంతరాల యొక్క పరిణామక్రమాన్ని మీరు దాటివేయగలరు, అది గుర్తుంచుకోండి. అందుకని విద్వాంసులకిది పరీక్షా సమయం. భాగవతము సర్వదోషహరము, సమస్త శుభకరము. ప్రళయం ఈ గమిష్యంతి శ్రీమద్ భాగవత ధ్వనే కలేర్దోష ఇమే సర్వే సింహ శబ్ద దృకాయివ. మృగరాజు ధ్వని విని తోడేళ్లు పలాయమగునట్లు శ్రీమద్ భాగవతం యొక్క శబ్దము వినిపించగానే కలియుగ దోషములందును నశించును అని పద్మపురాణాంతర్గత భాగవత మహాత్మ్యము తెలిపినది. కలియుగము మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, రకరకాలైనటువంటి దోషాలు కలియుగంలో ఉంటాయని. ఆ దోషాల గురించి మనం ఇక్కడ చర్చించుకోవద్దు. కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఈ భాగవత కథ మీరు వినగానే సింహము యొక్క గర్జన వల్ల తోడేళ్లు ఎలా పారిపోతాయో అదేవిధంగా మనలో ఉన్నటువంటి కలి దోషాలన్నీ కూడా పారిపోతాయి. తపోనిధి అయిన వ్యాస భగవానుడు ఒంటరిగా వనములకు భగవత్ సందర్శనాభిలాషి అయి వెడలిన మహావైరాగ్యమూర్తి శుక యోగీంద్రుని ఎదబాటు సహింపలేనివాడై పుత్ర అని పిలవగా వృక్షరాజములన్నీ తన్మయత్వముతో ప్రత్యుత్తరమిచ్చినవట. కథ ఏమిటి అంటే, శుక మహర్షి పుట్టాడు, 16 ఏళ్ల వయస్సులోనే పుట్టాడు. అదే వయస్సు గల 16 ఏళ్ల వయస్సు గల వ్యక్తిగా పుట్టాడు. పుట్టాక ఏం చేశాడు? అలా నగ్నంగానే దిగంబరిగానే వెళ్ళిపోయాడు అడవిలోకి. తండ్రి వైపు చూడలేదు, తల్లి వైపు చూడలేదు. వ్యాసుడికి బాధేసింది, పుత్ర పుత్ర అని అర్చట. శుక మహర్షి వినిపించుకోలేదు. కానీ జవాబు ఎవరిచ్చారు? చెట్లు ఇచ్చాయి. అంటే ప్రతిధ్వని వచ్చింది చెట్ల నుంచి, పుత్ర పుత్ర అంటే. అది కూడా శుక మహర్షిని పిలిచాయి, పుత్రా పుత్ర అని. దాని అర్థం ఏమిటో ఇవాళ పొద్దున్న నేను చెప్పాను. నేను మాకు మీరు ఈ ధ్యానము చేస్తున్నప్పుడు మీ లోపల ఉన్నటువంటి వాసనలన్నీ కూడా దర్శించగలగాలి మీరు. అందులో దేన్ని దర్శించగలగాలి మీరు? పద్మపురాణం అంటే ఏం చెప్పాను? సూర్యకిరణాల యొక్క ప్రభావాన్ని గుర్తించి దాని ద్వారా వికసించగలిగేటటువంటి సంస్కారము. చెట్లకి ఏ సంస్కారం ఉంది? అదే సంస్కారం కదా. చెట్లన్నీ కూడా మీరు చీకటి గదిలో పెట్టేసి చెట్లని ఒకవేపు కన్నం పెట్టేస్తే సూర్యకిరణాలు వచ్చే వేపుకి చెట్టు వంగిపోతుంది. అది పద్మపురాణం యొక్క అలంకారికంగా చెప్పాడు కథని. యోగబల ప్రభావముచే చరాచర జగత్తుని స్పందింపజేసిన శుకయోంది యోగీంద్రులకు నమస్కరించుచు మునిశ్రేష్ఠుడకు శౌనకుడు సూతునుకు నమస్కరించి భక్తి జ్ఞాన వైరాగ్యము వలన వివేకము వృద్ధినందు విధమును కలియుగమున వివిధ క్లేశములతో అసుర సంపదను పుణికిపుచ్చుకొనిన జీవుని పరిశుద్ధాంతరంగుని చేయుగల ఉపాయమును శ్రీకృష్ణుని పొందించు శాశ్వతమైన సాధనను వివరించమని ప్రార్థించెను. శౌనకుడు సూతుని అడిగాడు అని అన్ని పురాణాలు స్టార్ట్ అవుతాయి. శౌనకుడు సూతుడు అనేటటువంటి మహర్షిని ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు అని రకరకాల పురాణాల్లో రకరకాలుగా క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి అడిగాడు? ఏ విధముగా శ్రీకృష్ణుని యొక్క అంటే ఏంటి జగద్గురువు యొక్క అనుగ్రహాన్ని మనిషి పొందగలడు అని ప్రశ్నించాడట. ఎవరు? శౌనకుడు. ఎవరిని? సూతుణ్ణి. తర్వాత మెల్లిగా ఈ పేరులో ఉన్నటువంటి అంతరార్థాలు ఈ భాగవతంలోనే మనకు తెలుస్తాయి. ఏంటి అక్కడ ప్రశ్నించాడు? ఈ అనుగ్రహము రావాలి మనకి, జగద్గురువు యొక్క అనుగ్రహము. కలికాలములో ఉన్నటువంటి ఆసురీ సంపద ఈనాడు మనలో ప్రవేశించింది. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది తెలియక మనలో చాలా మంది ఈ ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించలేకపోతున్నాం. మీది అనుకుంటున్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆసురీ లక్షణాలే. మనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆసురీ లక్షణాలే. స్వార్థము పరమార్థము రెండే కదా మాటలు. రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ ఏమనుకున్నారు? నాకు కావాలి కదా. ఈ ఆసురీ సంపత్తికి భగవద్గీతలో 16వ అధ్యాయంలో చెప్తాడు, ఆఢ్యో అభిజనవానస్మి కోన్యోస్తి సదృశోమయ. నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, నాలాంటి వాడు ఇంకోడెవడున్నాడు? నేను 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 అనేటటువంటిదే ఆసురీ సంపద. దానిమీదే కదా మన జీవితం అంతా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాస్త దీనికి మీరు టెక్నిక్ అర్థమైపోతే సిద్ధి సాయిలో ఉన్నటువంటి శక్తులు, కృష్ణ భగవాన్లో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మీలోకి కూడా ప్రవేశిస్తాయి. అడ్డు తగులుతున్నది ఆసురీ సంపదే. ఈ ఆసురీ సంపద పోగొట్టుకోవటానికి ఈ భాగవతం పనికొస్తుంది. ఆసురీ సంపద మనలోకి ఎలా ప్రవేశిస్తుంది, ప్రవేశించినటువంటి ఆసురీ సంపదని మనం ఎలా నివారించుకోగలము అనేటటువంటి టెక్నాలజీ మొత్తము కూడా భాగవతంలో చూపిస్తుంది మనకి. నెక్స్ట్, చింతామణిర్ లోకసుఖం సురద్రు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి అనేటటువంటి మణి మీ దగ్గర ఉంటే భౌతిక సుఖాలన్నీ మీకు లభిస్తాయి. కల్పవృక్షం కనుక మీ దగ్గర ఉంటే స్వర్గ సుఖాలన్నీ కూడా లభిస్తాయి. గురువు యొక్క అనుగ్రహం కనుక ఉంటే యోగులకి కూడా లభించనటువంటి వైకుంఠము లభిస్తుంది. ఏం చెప్పాడు అక్కడ? గురు కృప, శ్రీకృష్ణుడు కృప అంటే లేదు. మీరు అది చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు ఆ జగద్గురు తత్వముతో ఏకీభవించగలిగాడు కనుక శ్రీకృష్ణుడిని కూడా జగద్గురు అంటున్నాం. ఆ జగద్గురు తత్వముతో ఏ వ్యక్తి ఏకీకరింపబడతాడో కలిసిపోతాడో వాళ్ళందరూ జగద్గురువులే. కెమిస్ట్రీ చదివిన వాళ్ళందరూ కెమిస్ట్రీ కదా, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ ఇంజనీర్సే కదా. అలాగే జగద్గురు చేతనత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా జగద్గురువులే. అంచేత మన ఈ గురు సత్తా బొమ్మని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భాగవతం చదువుతున్నప్పుడు వీళ్ళందరూ తిరిగి తిరిగి మన దృష్టికోణంలోకి వస్తారు. సివివి బ్లావెట్స్కి అన్నమయ కోశాన్ని అమృతత్వంతో నిమ్మటం, ఇద్దరు లక్ష్యం అది. చాలా జాగ్రత్తగా ఈ లక్ష్యాలు గుర్తుంచుకోండి, మనం మర్చిపోతూ ఉంటాం. సివివి అనే ఒక్క నామము అన్ని రోగాలని తీసేస్తుంది. భౌతిక జగత్తులో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. బ్లావెట్స్కి కోరిక కూడా అదే. మూడు సార్లు నేను చనిపోయాను, మూడు సార్లు మా గురువులు నన్ను బతికించారు ఒక శబ్దమని ఉచ్చరింపజేసి. ఆ శబ్దం ఏంటో కూడా చెప్పాను నేను మీకు. ఓం. మరి మనం ఓంకారం చేస్తున్నాం కదా, మరి మనకెందుకు ఆ అమృతత్వం లభించటం లేదు అంటే ఆసురి సంపద. ప్లాస్టిక్ అడ్డుందనుకోండి, ఎంత పవర్ఫుల్ కరెంట్ అయినా ఏమవుతుంది? ఫ్లో అవ్వదు. కరెంటు చాలా శక్తివంతమైంది కానీ ప్లాస్టిక్ ముందది పనికిరాదు. అంచేత అది ఈ శ్లోకం యొక్క అర్థము. చింతామణి లోక సుఖం, చింతామణి ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలని, సురద్రుమ స్వర్గ సంపద కల్పవృక్షము స్వర్గంలో ఉన్నటువంటి సంపదలను, ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. గురువే కనుక ప్రీతి చెందితే, గురువుకి మీరు నచ్చాలి, మీకు గురువు నచ్చడం కాదు. ఈ గురువు బాగున్నాడు ఈ గురువు దగ్గరికి వెళ్దాం, ఈ గురువు బాగున్నాడు ఈ గురువు దగ్గరికి వెళ్దాం, ఇవాడు ఈ గురువు దగ్గరికి వెళ్దాం, రేపు ఇంకో గురువు దగ్గరికి వెళ్దాం, ఖచ్చితంగా వెళ్ళండి. మీరు గురువుల్ని మీరు హాయిగా మార్చుకోవచ్చు ఎంతవరకు, మిమ్మల్ని గురువు పట్టుకోనంత వరకు. మరి మాకెలా తెలుస్తుంది మాస్టర్ గురువు పట్టుకున్నాడని? గురువు పట్టుకున్నా కూడా మీకు తెలియకపోతే మరి చాలా కష్టం. ఎలక్ట్రిక్ షాక్ తగిలేక నాకు ఎలక్ట్రిక్ షాక్ ఎలా తగులుతుంది అని అడిగాడు అనుకోండి. అంచేత అంతవరకు మీరు వెతుక్కోండి గురువుని, ఏమీ తప్పులేదు, ఏమీ తప్పులేదు. అసలు అంచేత మీకు ఆ మీకు ప్రీతినిచ్చి మీరు గురువుకి ప్రీతినిచ్చగలిగేటటువంటి గురువు లభించనంత వరకు ఈ గందరగోళం తప్పదు. అంచేత మీరు ఏదో ఒక చోట ఆగిపోతే లాభంలే, మీరు వెతుక్కుంటూ ఉండటమే. ఎంతవరకు వెతుక్కోవాలి? వైకుంఠం లభించేంతవరకు. వైకుంఠం అంటే ఏమిటో కూడా ఈ భాగవతంలోనే వస్తుంది మనకి. శౌనకుని హృదయమున నిక్షిప్తమయ్యున్న భగవత్ ప్రేమను గాంచి సంతుష్టుడైన సూతుడు భక్తి ప్రవాహమును వృద్ధుపరుచునదియు జనన మరణ భయనాశీయునైన సాధనము చెప్పుటకు ఉద్యుక్తుడయ్యను. కలియుగమున కాలసర్పము వాతబడు మనుజల భయమును ప్రాలదోలుటకై శుకమహర్షి శ్రీమద్ భాగవతమును రచించెను. అర్థమవుతోంది కదా, నేను మీతో చెప్పాను. ఎప్పుడైనా ఎక్కడైనా మీకు అర్థం కావితే ఆపండి. ఇది మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నది విని అర్థం చేసుకోవటానికి, పేజీలు అయిపోవటానికి కాదు. అంచేత అర్థం అవుతూ ఉంటే ముందుకు వెళ్ళిపోదాం. నాకెక్కడైనా కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనిపించిన చోట ఇస్తూనే ఉంటా, మీకు కావాల్సిన చోట ఆపి అడగండి. జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. అంటే జన్మాంతర పుణ్యము వలనే భాగవతము లభిస్తుంది. శుకమహర్షి పరీక్షితునకు కృష్ణ కథామృతము వితరణ చేయుచుండగా దేవతలు అమృత భాండమును తీసుకుని వచ్చి దానికి బదులుగా కథామృతమును వసంగుమని అడిగిరి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ పొద్దున నేను చెప్పాను, అసురులు దేవతలు మానవులు ఒకే జాతి పక్షులు, వేరువేరు కాదు వీళ్ళు. ఇంద్రియ నిగ్రహము లేనటువంటి వాళ్ళు దేవతలు, దయ లేనటువంటి వాళ్ళు రాక్షసులు, దాన గుణము లేనటువంటి వాళ్ళు మనుష్యులు. అంతే తేడా. అంతే తప్ప రాక్షసులు అంటే వీళ్ళకి ఏదో కోరలు ఉంటాయని, దేవతలుంటే వాళ్ళ శరీరాలు ఏదో ధగధగ ధగధగా మెరుస్తూ ఆభూషణాలు వేసుకుంటాయని అదేం కాదు. ఇంద్రియ నిగ్రహము లేనటువంటి వ్యక్తులు దేవతలు, దయ లేనటువంటి వాళ్ళు రాక్షసులు, దాన గుణము లేనటువంటి వాళ్ళు మనుష్యులు. వీళ్ళ రిప్రజెంటేటివ్స్ అంటే ఏంటి, జంతువులలో ఆసురీ గుణ సంపత్తు కలిగినటువంటి అంటే దయాగుణము లేనటువంటి వ్యక్తులు, ఇంద్రియ నిగ్రహము లేనటువంటి జంతువులు దేవతలు, దానగుణము లేనటువంటి మనుష్యులు. వీళ్ళందరూ ఒకే కేటగిరీ. మీకు చెప్పింది అర్థమైందా? మానవ శరీరధారులే వీళ్ళందరూ. మానవ శరీరధారులకి ఏ విధమైనటువంటి లిమిటేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా దేవతలకి ఉన్నాయి, దానవులకి ఉన్నాయి, మనుష్యులకి ఉన్నాయి. టైం పీరియడ్ కొంత మారుతుంది. దేవతలు కొంచెం ఎక్కువ కాలం బతికినట్టు అనిపిస్తారు, రాక్షసులు కొంత ఎక్కువ కాలం బతికినట్టు అనిపిస్తారు, మానవులు తక్కువ కాలం బతికినట్టు అనిపిస్తారు. కానీ ఆ తక్కువ కాలంలోనే ఇటు దేవతా లక్షణాలు ఇటు దానవ లక్షణాలు రెండు చూపించేస్తారు మనుష్యులు. మీరు ఆలోచించుకోండి, మీరు మీలో చాలాసార్లు దేవతల లక్షణాలు చాలా ఈజీగా కనిపిస్తుంటాయి, ముఖ్యంగా కుటుంబాలలో పేరెంట్స్ అద్భుతమైనటువంటి ఇంద్రియ నిగ్రహం చూపిస్తారు పిల్లల కోసం. ఎన్నెన్ని మానుకుంటారు వాళ్ళు, కానీ ఆ మానుకోవటం అన్నది ఇంద్రియ నిగ్రహం అనుకోరు వాళ్ళు. ప్రేమ, పిల్లల మీద ప్రేమతో చేయగలుగుతారు వాళ్ళు. ఆగలేస్తూ ఉండొచ్చు, ఏదో విశేషమైనటువంటి తినుబండారాలు తెచ్చి ఉండొచ్చు. తల్లిదండ్రులు తిన్నారు చాలాసార్లు, ఇచ్చేస్తారు పిల్లలకి. అంటే దేని మీద నిగ్రహం వచ్చింది అక్కడ? నాలుగు మీద వచ్చింది. అలాగే దయ, చాలాసార్లు అడుక్కునే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రవర్తన మనకు చూస్తే అసలు మనం రాక్షసులమా మనుషులమా అనిపిస్తుంది. సరే, దానం ఎవడైనా అడగటానికి వస్తే ప్రశ్న లేదుగా. అసలు దానం హోర్డింగ్ ఉన్నవాడు దానం చేయలేడు, అది గుర్తుంచుకోండి. హోర్డింగ్ అంటే అర్థమైందా మీకు? భావం కూడబెట్టడం. బ్యాంకులో ఇంత డబ్బు ఉండాలి, ఇన్ని ఇళ్ళు కట్టుకోవాలి, ఇన్ని ఉండాలి అనే లక్షణము దాన లక్షణం కాదుగా, అది మానవుడి లక్షణం. అది మంచిగా చేయడానికి నేను డిస్కస్ చేయటమే మీతో. నేను మీకు చెప్తోంది ఏంటి అంటే, దానవులన్నా దేవతలన్నా మానవులన్నా ఒకలాంటి వ్యక్తులే, సుపీరియర్ ఇన్ఫీరియర్స్ ఏం కాదు. వాళ్ల వాళ్ల లక్షణాలలో తేడా. ఈ ముగ్గురు ఒకసారి, ఈ ప్రతినిధుల ముగ్గురు ఈ కల్పనలో ఇంత పని అయిపోవాలి. ఇంతమందిని సృష్టించేయాలి ఆయన. ఇంతమంది సృష్టించాలంటే మామూలుగా సృష్టింతే సరిపోతుందా? రుణానుబంధాలు చూసుకోవాలి, అవి చూసుకోవాలి, ఇవి చూసుకోవాలి, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఆయన. అందరూ ఒక్కళ్ళదా? ఖనిజ వృక్ష జంతు ఇంకా దేవతలు వీళ్ళందరిది పాపం ఆయన చూసుకుంటూ ఉంటే ఆయన టైం ఎక్కడుంది? అంటే మధ్యాహ్నం ఎక్కడో అని ఊపిరి పీల్చుకోవటానికి ఆయన ఉన్నప్పుడు అడిగారట వీళ్ళు దూరి, ఒక్క అయినా చెప్పండి అని. అంటే దా అన్నట్ట. తెలుసు కదా మీకు ఈ కథ, ఉపనిషత్తులోనే ఉంది కదా. అప్పుడు దా అంటే అర్థం ఏమిటి అని వీళ్ళు మెడిటేషన్ చేశారు. మనుషులు ఏమర్థం చేసుకున్నారు? మనకి దాన గుణం లేదు కనుక దానం చేయమన్నారు అన్నాడు. రాక్షసులు ఏమనుకున్నారు? మనకి దయ లేదు కనుక దయ చూపించమన్నాడు అనుకున్నారు. దేవతలు ఏమనుకున్నారు? మనకి ఇంద్రియ నిగ్రహం లేదు కనుక ఇంద్రియ నిగ్రహం దమము ప్రాక్టీస్ చేయమన్నాడు అన్నారు. ఇదంతా ఎవరి ఏ శక్తితో ప్రాక్టీస్ చేయగలుగుతాం మనం? మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మారాముడి యొక్క శక్తితో మనం చేయగలం. ఆ రెండింటినీ కలిపితే వచ్చేటటువంటి జగద్గురు బీజ మంత్రమే ద్రామ్. ద్రామ్ అనేటటువంటి బీజ మంత్రానికి అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది కనుకే అది జగద్గురు అయినటువంటి దత్తాత్రేయుడి యొక్క బీజ మంత్రం అయింది అది. అంతేత ద్రామ్ అనగానే దాన లక్షణం ఉండాలి మీలో, దయ ఉండాలి మీలో, ఇంద్రియ దమం ఉండాలి. ఉన్నా లేకపోయినా ఈ మంత్రాన్ని మీరు నిరంతరం ఉచ్చారణ చేస్తూ ఉంటే ఓం ద్రామ్. దాని తర్వాత శ్రీకృష్ణ శ్యామ కమలనైన జగద్గురు అని చెప్పాను కదా శ్రీకృష్ణుడు అంటే, దత్తాత్రేయాయ శరణమ్మ ద్రామ్. అంచేత ఆ మంత్రం యొక్క మొత్తం భాగవత రహస్యం అంతా కూడా ఆ మంత్రంలో ఉంది. జగద్గురు యొక్క అనుగ్రహము ఎలా లభిస్తుందో చెప్పటానికి అదొక మార్గము. నిరంతరము మీరు ఓం ద్రామ్. ఓం ద్రామ్. ఓం ద్రామ్ అంటే సరిపోతుందా? సరిపోతుంది. ఈ జన్మలో కాకపోతే పై జన్మలో, పై జన్మలో కాకపోతే ఇంకో జన్మలో సెట్ అవ్వచ్చు. కానీ దానము, దయా, దమము ఈ మూడు మీలో పెంచుకుంటూ ఈ మంత్రాన్ని చేస్తే ఖచ్చితంగా ఈ జన్మలోనే మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క ప్రీతితో ఏమవుతుందంటున్నాడు వైకుంఠం, యోగులకు కూడా తెలియనటువంటి ఆ ఉచ్చ పదము లభిస్తుంది అని అర్థం. అంచేత ఈ దేవతలు ఏం చేశారు, శుక మహర్షి పరీక్షిత్తుకు కృష్ణ కథామృతము వితరణ చేయుచుండగా దేవతలు అమృత బాండమును తీసుకువచ్చి దానికి బదులుగా కథామృతము అసంగుమని అడిగిరి. క్వసుధ క్వకథ లోకే క్వకాచ క్వమణిర్ మహాన్ అన్నట్ట శుకుడు. గాజు ఎక్కడా, అమూల్యమైనటువంటి మణి ఎక్కడా, అలాగే అమృతమునకు కథామృతమునకు సామ్యం ఎక్కడా అని హేళన చేశాట దేవతలకి. దేవతలకు చెప్పలేదు, దేవతలకు అర్థం కూడా కాదు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనుషులు దేవతలు కలిసి యుద్ధం చేయగలరు అంటే సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టేగా. దానవులతో యుద్ధం చేస్తున్నప్పుడు మనుషులు దేవతలు కలిసి యుద్ధం చేశారు అంటే అర్థం ఏంటి, మనుషులు దేవతలు ఒకే స్థాయిలో ఉన్నారు. వీడు ఒకరు చెప్పి ఎక్కువ ఉండొచ్చు, వీడు ఇంకో దాంట్లో ఎక్కువ ఉన్నాడు. అంచేత దేవతలకు కూడా ఈ మహాభాగవత కథ అర్థం కాదు, దేవతలకి ఖచ్చితంగా అర్థం కాదు. ఇంచేత ఎందుకు అర్థం కాదు అనేది దేవతా శక్తుల గురించి మనం చదువుకుంటున్నప్పుడు అర్థం చేసుకుంటాం. ఇందులోనే రాక్షసులకి అర్థం కాదు, అర్థం ఎవరికి అవుతుంది, మనుష్యులకి మాత్రమే. ఎలాంటి మనిషికి, దాన గుణము ఉన్నటువంటి మనిషికి మాత్రమే భాగవత కథ తన ఫలితాలను అందజేయగలదు. అది ఈ శ్లోకంలో అర్థం. క్వ సుధ క్వ కథాలోకే క్వ కాచ క్వ మణిర్మహాన్. మరి దాన గుణం లేకపోతే ఏం చేయాలి, ముందరంతా ఇచ్చేమన్నా ఉద్దేశం. అందుకు సిద్ధి సాయి చరిత్ర మిమ్మల్ని భరద్వాజ మాస్టర్ రాసిన చదవమంటున్నారు. మీరులో చాలా మంది అనేక సార్లు చదివి ఉంటారు ఈ పాటికి. ఏం చెప్పాడు బిచ్చగాడు ఎవడైనా వస్తే ఏం చేయమన్నాడు బాబా? ఇంకా కోంపడదు, ఇంకా పెట్టకపోయినా పెట్టేవాళ్ళనైనా చూపించండి అన్నాడు. లేక లేదు అనొద్దు, చాలా మర్యాదగా ఇవ్వకపోతే ఇవ్వద్దు, కానీ నువ్వు వాళ్లతో మాట్లాడే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగవత రహస్యం మీకు తెలియాలి అంటే, జగద్గురువు యొక్క అనుగ్రహం మనకి లభించాలి అంటే, సాయి యొక్క కరుణ మనకి లభించాలి అంటే, ఆయన ఎలా ప్రవర్తించాడో మీరు చూడండి. ఎప్పుడు కూడా ఏదైనా పని ఎవరి ద్వారా అయినా చేయించుకుంటే ఏం చేసేవాట ఆయన? చదివారు కదా మీరు, మామూలుగా బయట వాళ్ళు వాళ్ళకి ఎంత ఇచ్చేవారో దానికంటే ఎక్కువ ఇచ్చేవాడు. మనం ఏం చేస్తాం ఆశ్రమంలో పని అంటే, బయట ఇచ్చేవాళ్ళకంటే అంచేత ఆశ్రమంలో ఏమవుతుంది, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. రామాయణంలో కథ వస్తుంది చివరిలో, రాముడు రాజ్యం చేస్తున్నప్పుడు ఒక కుక్క వస్తుంది. కుక్క వచ్చి ఫలానా ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టాడు, హింసించాడు, వీడిని శిక్షించండి అంటుంది. శిక్షిస్తాను, తీసుకురా అంటే తీసుకొస్తాడు. సరే శిక్ష కూడా నువ్వే చెప్పు. ఎందుకంటే రాముడు కూడా అర్థం కాలేదు కుక్కకి లెవెల్లో ఎలా శిక్షించాలని. ఇప్పుడు మనిషి మనిషి లెవెల్లో ఉందనుకోండి, వాడికి ఇచ్చిన శిక్ష ఈ మనిషికి అర్థమవుతుంది. దాన్ని బట్టి కదా ఆనందం, వీడికి ఎంత ఎక్కువ శిక్ష పడితే అంత ఎక్కువ ఆనందం. మరి కుక్క గారికి ఎలా శిక్ష వేస్తే ఆనందం వస్తుందో తెలియలేదు రాముడికి కూడా పాపం. ఇంకేత సమాన స్థాయి లేదు, మానవ జన్మతో ఉంటే గానీ లింక్ కుదరదు, ఎప్పుడైనా ఈక్వేషన్ ఒకటే. అప్పుడు ఆ కుక్కనే అడిగట్ట, సరే నువ్వే చెప్పాను, ఎప్పుడైనా మనం ఏం చేస్తామో మనకి అర్థం కాకపోతే బెస్ట్ ఆన్సర్ ఏంటి, సొల్యూషన్ నువ్వే చెప్పు. ఫలానా పీఠం ఉంది, అక్కడ మఠం ఉంది, ఆ మఠాధిపతిని చేసేయండి అంది. రాముడికి ఆశ్చర్యం వేసింది, మఠాధిపతిని చేస్తే వాడికి కష్టమేముంది, ఇంకా ఆనందమే ఆనందం కదా. నేను ఆ మఠానికి అధిపతిని అయ్యే ఈ జన్మలో కుక్క జన్మ వచ్చాను నేను, వీడు ఖచ్చితంగా నెక్స్ట్ బర్త్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి మన షిర్డి సాయి చరిత్రలు, భాగవత కథలు అందుకు చదువుకోవాలి. ఎదుటవాడి పనికి బాహ్య జగత్తులో లభించిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి ఆశ్రమాలలో. ఇస్తామా ఇవ్వకూడదా మీ కామన్ సెన్స్ వదిలేస్తున్నా. మళ్ళా మాస్టర్ చెప్పారని 500 రూపాయలు తీసి ఇచ్చేసారనుకోండి, మరి పక్క వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. పక్కన వాడు ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకోండి, అంటే కామన్ సెన్స్ ఉండాలి. ఎక్కడైనా నేను చెప్పింది ఏంటి అంటే దాన గుణము గురించి చెప్తున్నాను తప్ప దానము గురించి చెప్పటం లేదు. కామన్ సెన్స్ ఉపయోగించండి. మాస్టర్ మీరే కదా చెప్పారు అన్నారనుకోండి, టీజేపీఎస్ కాలేజీకి వెళ్ళారు, రిక్షా ఎక్కారు, మీరు 100 రూపాయలు ఇచ్చారు. ఇందుకు ఇచ్చారు, శ్రీదీసాయి చెప్పాడు కనుక. మీకు ఇవ్వాలని అనిపించలే, మీకు ఇవ్వాలని అనిపిస్తే అసలు ఎవడూ ఆపలేడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది, ఆశ్రమం నుంచి ఎవడు టీజేపీఎస్ కాలేజీకి వెళ్లాలన్నా వాడు 100 రూపాయలు ఇవ్వడం, నేను చచ్చాను. ఇప్పుడు మీరేదో ఒకసారి వెళ్ళి వస్తారు, ఓకే, నేను నేను రోజు వెళ్ళాలి. అంచేత మీరు ఆ దాన గుణం గురించి అర్థం చేసుకోండి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి పిచ్చి పిచ్చిగా చేయకండి. అది దాని ఏ గురువు దానికి సమ్మతించడు. అతి సర్వత్ర వర్జయేత్, అది ఆ రూల్ ఎప్పుడు ఉంది. కానీ దాన గుణం ఏంటి అంటే ఎదుట వాడికి కొంచెం ఎక్కువ లభిస్తే వాడు లాభం పొందాడు అనేటటువంటి దుగ్ధ చాలా ఉంటుంది మనలో. మనిషి అందరికీ ఉంటుంది, నాకు ఉంది అది. నాకంటే నా సీనియర్కి ఖచ్చితంగా శాలరీ ఎక్కువ వస్తుంది. బై ఛాన్స్ వాడికి శాలరీ తక్కువ వచ్చింది అనుకోండి ఏదో కారణం వల్ల, నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకు ఆనందం వేయాలి, నా శాలరీ పెరిగితే బాగుంటుంది కదా. దానగుణం లేక గవర్నమెంట్ శాలరీ ఇస్తోంది, వాడికి డబ్బు వాడి డబ్బులు ఇస్తోంది కదా. కానీ ఏంటి, మనకంటే సీనియర్కి మనకంటే తక్కువ డబ్బులు వస్తే ఆనందిస్తావా ఆనందించావా? ఆనందించామంటే దానగుణం లేదండి. నేను ఆ గుణం గురించి చెప్తున్నాను. అంతే తప్ప మీరు ఎంత ఇస్తున్నారు అని కాదు, అర్థమైందా? ఆ క్యారెక్టర్, ఆ భావం అర్థం చేసుకోండి. అది లేకపోతే మీరు చాలా తప్పులు చేసేస్తారు. నేను చెప్పేది ఎక్కువ డబ్బులు ఇమ్మంటే, అందరూ ఎంత ఇస్తున్నారో అంతే ఇవ్వండి. అంతకంటే ఎక్కువ ఇస్తే మీరు సమాజానికి హాని చేసిన వాళ్ళు అవుతారు. ఆ ప్రమాదం చేయకండి. అంచేత మాస్టర్ చెప్పారు కదా, రైట్, అది నేను చెప్పటం లే. ఏం చెప్తున్నాను, ఇచ్చే గుణం అలవాటు చేసుకోండి. తేడా అర్థమైందా? ఏంటో, దాన గుణం గురించి మాట్లాడుతున్నాను కానీ దాన పరిమాణం గురించి మాట్లాడటం లేదు నేను. ఎంత ఇస్తున్నారు మీరు అసలు అది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఒకడు రోజు ఆదాయం 10 రూపాయలు, ఒకడికి రోజు ఆదాయం 1 కోటి రూపాయలు, ఇద్దరు 10 రూపాయలు దానం ఇచ్చారు, ఎవరు గొప్ప? క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు అక్కడ, అర్థమైందా? గుణం ఇంపార్టెంట్. ఉన్నదంతా ఇచ్చేయగలిగాడు వాడు. భావం అర్థం చేసుకోండి. భాగవతం ఎందుకు ప్రజల్లోకి విరివిగా ప్రచారం పొందలేదు అంటే దీనివల్ల. ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు అక్కడ. ఇంచేట జగద్గురు అనుగ్రహం వల్ల ఎక్స్ప్లెనేషన్ అర్థం అవుతుందిలే అని ఒకటి, రెండు ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయినా అర్థం ఏమి కాదు. ఇది వాడంతట వాడికి 2-3 సార్లు చేతులు కాలేక వాడికి అర్థమవుతుంది ఏది చేయాలో ఏది చేయకూడదు. అంచేత దేవతలు భక్తి లేని వారిని ఎరిగి శుకుడు దేవతలను అపహాస్యము చేసి, మీ యొక్క అమృతము నాకు అక్కడలేదు, గాజుకి మణికి సామ్యం అక్కడ, అమృతం కంటే భాగవతము అంత తేడా. అమృతము గాజు అవుతే భాగవతము మణితో సమానము. దాన గుణము ఉన్న వాళ్లకి మాత్రమే, దాన గుణము లేని వాళ్లకి అమృతమే ఎక్కువ. ఆ తేడా అర్థం చేసుకోండి మీరు. అందువలన శ్రీమద్ భాగవత కథామృతము దేవతలకు కూడా దుర్లభము అయ్యను. బ్రహ్మలోకమున విధాత పరీక్షన్ మహారాజు ముక్తి పొందుటను చూచి ఆశ్చర్యపడి సమస్త విషయములను తూనికయందుంచగా ఇతర ఏంటి వాసన కాలుతోందేదో కాదా? బ్రహ్మలోకమున విధాత పరీక్షన్ మహారాజు ముక్తి పొందుటను చూచి ఆశ్చర్యపడి సమస్త విషయములను తూనికయందుంచగా ఇతర సాధనలన్నయు భాగవతము కంటే తేలికైనవి. అర్థమవుతుంది కదా? ఆధ్యాత్మిక జగత్తులో మోక్షము పొందటానికి భాగవతాన్ని మించిన సులభ సాధన లేదు అని బ్రహ్మ కూడా ముందు తట్టలేదు. ఇంచేత బ్రహ్మ కూడా ఒక దేవతే, ఇంచేత ఆయనకి అర్థం కాలే. పరీక్షిత్ ముక్తి పొందిన తర్వాత వారం రోజుల్లో ఎలా ముక్తి చెందాడా అని టెస్ట్ చేసుకున్నాక భాగవతానికి ఇంత ఎఫెక్ట్ ఉందా అని అర్థం చేసుకున్నట్ట. అది చూచి విస్మయం పొందిన ఋషులు భాగవత శ్రవణము భగవద్ రూపమైనందున మోక్షము కరతలామలకమని నిశ్చయించిరి. భాగవతము వింటున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఆ మూడ్లోకి వెళ్ళిపోయి ఆ మూడ్లో కనుక ఉండగలిగితే 7 రోజుల్లో ముక్తి మీ చేతిలో ఉంటుంది. 7 రోజుల్లో ముక్తి మీ చేతిలో ఉంటుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఋషులు. ఋషులంటే ఎవరు? సత్యవాక్ పరిపాలన సమర్థులు. ఇచ్చేత వాళ్ళు చెప్పింది నిజం అవుతుంది. ఒకవేళ అది అబద్ధమైనా వాళ్ళు చెప్పారు కనుక నిజమైపోయేటటువంటి వాక్పటిమ కలిగినటువంటి వ్యక్తులు కనుక మరి మీరు మీ ఛాన్స్ చూసుకోండి. భాగవతం నేను వారం రోజులు ఇదేం నేను పూర్తి చేయలేను కానీ చెప్పుకుంటూ పోతాను నేను. దీన్ని ఏ రోజుకి ఆ రోజు నేను ఏది చెప్పానో దాన్ని మీరు డిస్కస్ చేసుకోండి. చాలాసార్లు చెప్పాను నేను ఇది. మీ బుర్రల్లోకి వెళ్ళిపోయి నా కోరిక డైరెక్ట్ గా చెప్తున్నాను, నా కోరిక ఇదే. ఈ ఆశ్రమాలు స్థాపించడం గానీ గురువుల గురించి చెప్పడం గానీ నా పని కాదు. పరివ్రాజకుల్ని తయారు చేయటమే నా కోరిక, నా లక్ష్యము అని నేను చాలాసార్లు చెప్పాను నేను మీకు. అది స్టార్ట్ చేస్తున్నాను నేను. పరివ్రాజకులంటే ఎవరు? ఇదివరకు బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని బుద్ధ మతాన్ని ఎలాగా విశ్వమంతా మనుషులు తీసుకెళ్లారు, ఈ జగద్గురువు చేతనత్వము జగద్గురువు యొక్క సందేశాన్ని మీరు ప్రపంచానికి అందజేయాలి. అందజేయటానికి మీరేం కష్టపడక్కర్లేదు. తమాషా అది. జగద్గురు చేతనత్వం రావటానికి ఆయన లీలలు చదివితే చాలు. ఆ జగద్గురు చేతనత్వము ఎలా ఆచరించిందో ఎలా జీవించాలో చెప్పటానికి కావాల్సింది భగవద్గీత. అంచేత ఏం చెయ్యాలో చెప్తుంది భగవద్గీత. ఎలా జగద్గురు దాన్ని ఆచరించాడో చెప్పింది భాగవతం. సిద్ధి సాయి చరిత్ర కూడా దీనికి తుల్యమైనదే. భాగవతానికి సిద్ధి సాయి చరిత్రకి తేడా లేదు. ఆ పోలికలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ అందులోంచి ఇచ్చాను కదా. ఇప్పుడు నేను చెప్పిన రెండింటికి ఉదాహరణ అందులోంచి ఇచ్చాను. దేనికి రెండింటికి ఉదాహరణలు ఇచ్చాను నేను? ఒకటి అడుక్కునేవాడికి, అడుక్కునేవాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి. మీరు మీకు తెలుసు వాడు మోసం చేస్తున్నాడని బస్టాండ్ లో, డబ్బు పోయింది టికెట్ పోయింది నాకు తెలుసులేవో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను అనొద్దు. ఇవ్వగలిగితే 5వ పదం చేతిలో పెట్టండి. తెలుసు వాడు మోసం చేస్తున్నాడనే, నో ప్రాబ్లం. గురువులకు తెలీదా మోసం చేస్తున్నారు లేదా మీరని? ఎందుకు మీ కోరికలు తీర్చేస్తున్నారు వాళ్ళు? ఈ స్వభావం వల్ల, ఈ గుణం వల్ల. అర్థమైందా? ఇదే గుణం వాళ్ళకుంది. అంచేత వాళ్ళు మీరు ఎవరు అని చూడరు. వాళ్ళు వాళ్ళు దానం చేసేయగలరు, చేసేస్తున్నారు. వాళ్ళ స్థాయి అది. కుచేలుడు ఒక పిడికెడు అటుకులు ఇచ్చాడు. శ్రీకృష్ణుడి స్థాయి ఏంటి? ఆ స్థాయిలో రెస్పాండ్ అయ్యాడు. గుణం ఒకటే. కుచేలుడు ఇచ్చిన అటుకులు, శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి సమస్త ఐశ్వర్యాలు చూస్తే మీరు ఒకటే. ఇంకా కుచేలుడి దగ్గర ఉన్నదే అది. శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నదానికంటే తక్కువ ఇచ్చాడు. అంచేది ఇంకా శ్రీకృష్ణుడే కుచేలుడి కంటే తక్కువ. మీరు ఆ గుణాలని అర్థం చేసుకోండి. ఇచ్చే గుణాన్ని ఏది లేనప్పుడు చూశారు కదా సుధాముడు కుచేలుడు కదా. ఏమీ లేదు తింటానికి, పిల్లల దగ్గర కూడా ఏమీ లేదు. ఒక మెతుకు ఉంటే ఆ మెతుకులో సగం ముందు భగవంతుడికి అర్పణ చేసేవాడు, ఆ మెతుకు సగం తను తినేవాడు. మీరు అది చేయగలమా? మనం ఎన్ని రోజులు బట్టి ఆకలిగా ఉన్నదో. ప్లస్ ఆ భార్య ఏం నో కంప్లైంట్. వాళ్ళ వచ్చి మీ మందిరాన్ని నిర్మిస్తామంటే ముందేముంది? తర్వాత నాకు చేయండి. అది దాన గుణం అంటే. గుణం అర్థమైందా? నేను రిపీటెడ్ గా మీరు అర్థం చేసుకోండి. మీరు దానం చేయకండి మొర్రో. దానం ఏం చేస్తారు మీరు? అసలు మీది ఏదైనా ఉంటే కదా దానం చేయటానికి. కానీ దాన గుణం మీది, ఇచ్చేటటువంటి గుణం ఉన్నవాడు తీసుకోడు. అసలు వాడికి తీసుకోవటం తీసుకున్నాడు అనుకోండి, అంటే ఇచ్చేటటువంటి గుణం లేదనేగా. ఆ ఉదాహరణ చెప్పాను. రెండో ఉదాహరణ ఏం చెప్పాను, సిద్ధి సాయి చరిత్ర నుంచి. రెండో ఉదాహరణ మీకు భగవద్గీతలో భాగవతంలోనూ వస్తాయి, కుచేలుడు దాంట్లో, సిద్ధి సాయి చరిత్రలోనూ వస్తాయి. రెండోది ఏం చెప్పాను నేను, మీరు ఎవరి ద్వారా అయినా పని చేయించుకుంటే ఉదారంగా ఇవ్వండి, చెప్పి ఇవ్వండి, నీకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చే అర్హత లేదు నీ పనికి, కానీ నేను ఇస్తున్నాను అని. అప్పుడు ఏంటవుతుందంటే వాడు మోసపోడు, మన ఏదో మోసం చేసి తీసుకున్నాం అనేటువంటి భ్రమ ఉండదు వాడికి. మనకి ఇవ్వాలనిపించి ఇస్తున్నాం అంతే, అర్థమైందా? ఇది సిద్ధి సాయి చరిత్రలో రెండు ఉదాహరణలు. అది చూచి విస్మయమొందిన ఋషులు భాగవత శ్రవణము భగవత్ రూపమైనందున మోక్షము కరతలామలకమని నిశ్చయించారు. దేవర్షి నారదునకు సప్తాహ శ్రవణ విధిని దయాపరాయణులగు సనకాదులు వినిపించిరి. నారదుడికి ఎవరు చెప్పారు? సనకాదులు. మీరు చాలా జాగ్రత్తగా ఈ రిలేషన్షిప్స్ ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవే అసలు మోర్ ఇంపార్టెంట్ మనకి. అసలు ముందు శౌనకుడు సూతుని అడిగాడు, తర్వాత ఏమొచ్చింది, పరీక్షిత్తు సుఖమహర్షిని అడిగాడు, లేకపోతే సుఖమహర్షి పరీక్షితికి చెప్పాడు, అలాగే నారదుడికి సనకాదులు. ఆ నలుగురు చెప్పాను కదా, సనత్ కుమార, అదే పేర్లు గుర్తు రావటం లేదు, ఆ నలుగురు సనక సనందాదులు వాళ్ళు చెప్పారు నారదుడికి. ఏం చెప్పారు? భాగవత సప్తాహ విధి, ఏడు రోజుల్లో పూర్తయిపోవాలి భాగవతం. ఏడు రోజుల్లో భాగవతం పూర్తయినట్టే సిద్ధి సాయి చరిత్రను కూడా ఏం చేయాలంటున్నారు? సప్తాహమే కదా, అంచేత గురు చరిత్రలోని సప్తాహ పారాయణ అది. ఇది ఏ గురు చరిత్ర? జగద్గురు చరిత్ర, సప్తాహ పారాయణ. కానీ ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మొదలెట్టాం. ఏంటది? సప్తాహ పారాయణ కాదు, నిరంతర పారాయణ. ప్రపంచంలో నాకు తెలిసి గురు చరిత్ర నిరంతర పారాయణ ఎక్కడా జరగలేదు. నాకు తెలియదు, రామనామం నిరంతరం జరిగి ఉండొచ్చు, హరే రామ హరే కృష్ణ నామస్మరణ నిరంతరం జరిగి ఉండొచ్చు సంవత్సరాలు తరబడి. కానీ గురు చరిత్ర ఎంత గొప్పదో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆ గురు చరిత్ర ఏం చేస్తుంది? మిమ్మల్ని డైరెక్ట్ గా ఒక వారం రోజుల్లో అక్కడ తీసుకెళ్ళిపోతుంది. అంచేత లాస్ట్ 6వ తారీఖున కాబోలు మనం మొదలెట్టాం, 1 మంత్ అయిపోతుంది. అఖండంగా గురు చరిత్ర చదువుతుంది, దాన్ని బ్రేక్ రానివ్వకండి. ఇంత అద్భుతమైనటువంటి ప్రక్రియ, ఇంకా బ్రేక్ రాకూడదు, ఇంకా అలా జరుగుతూ ఉండాలి. రామనామ క్షేత్రంలో 40 సంవత్సరాలు బట్టి 50 సంవత్సరాలు బట్టి ఎలా జరుగుతుందో అలా జరుగుతూ ఉండాలి. కానీ ఇక్కడ అన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేయక్కర్లేదు. ఓ 10-15 సంవత్సరాలు కనుక మీరు అది చేయగలిగితే ఈ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి గురుచేతనత్వం అంతా కూడా ఇక్కడ కేంద్రీభవిస్తుంది. ఎందుకు కేంద్రీభవిస్తుంది? ఇంకో చోట అది జరగటం లేదు కనుక. అప్పుడు మీకు ఎంత లాభం అలాంటి స్థితి అర్థం చేసుకోండి. మొదట్లో ఇది ప్రాబ్లమే, బ్యాలెన్స్ చేయటం నాకు తెలుసు, మీకు పడుతున్నారు ఇబ్బందులు, ఏదో అవస్థ పడుతున్నారు, పడండి అవస్థ. ఇంతకంటే మంచి అవసరం మీకు ఎక్కడ వస్తుంది? తర్వాత మాత్రం ఏం జరుగుతుంది? గ్యారంటీగా కాంపిటీషన్, ఇంకా రికమెండ్ చేయించుకుంటారు. నేను చదవాలంటే, నేను చదవాలి అంటే కుదరదు బాబు, ఫుల్. అప్పుడు మాత్రం పరిగెడతాం మనం. కానీ అప్పుడు చదివిన వాళ్ళకి ఇప్పుడు చదివిన వాళ్ళకి మీకు తేడా అర్థం అవటం లేదా? మీరు ఇప్పుడు 4 రన్నర్స్. జగద్గురు చరిత్ర అఖండ పారాయణ మీ ద్వారా మొదలయ్యి ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా నిలబడుతుంది. జగద్గురు చరిత్ర అన్న భాగవత పారాయణ అన్న ఒకటే. భాగవత పారాయణ కష్టమని సిద్ధి సాయి చరిత్ర పారాయణ పెట్టుకున్నాం మనం, కానీ రిజల్ట్ ఒకటే, తేడా లేని రావు మీకు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇది చదవటానికి కాస్త గంభీరంగా ఉంటుంది. శ్రీసాయి చరిత్ర అంత గంభీరంగా ఉండదు, కానీ ఇందులో జరిగినవే మీకు అక్కడ కనిపించేటట్టు చూపిస్తాను నేను మీకు. అందుకే ఈ పేర్లు గుర్తుంచుకోండి. శ్రవణకుడు మీకు కనిపిస్తాడు, అక్కడ సూతుడు కనిపిస్తాడు, శుకుడు కనిపిస్తాడు, పరీక్షిత్తు కనిపిస్తాడు, నారద మహర్షి కనిపిస్తాడు, సనక సనందాదులు కూడా కనిపిస్తారు. మిల్లిమిల్లిగా ఈక్వేషన్స్ వేసుకుందాం మనం. కానీ ఇది బ్యాలెన్స్ చేయండి. మీరు 10 మందికి చెప్పండి, 10 మందిని ఇన్వాల్వ్ చేయండి. చాలా మంచిదన్నారు మాస్టారు, నేనే చదువుతాను అనే దానరాహిత్యం వద్దు. వస్తే వస్తారు, లేకపోతే రారు. కానీ పరంపర మాత్రం ఆపకండి, కళ్ళు మూసుకోండి. ఆర్తితో ఆ జగద్గురు మంత్రాన్ని చేద్దాం 5 నిమిషాల పాటు. ఆ ఆర్తి ముఖ్యం, ఎప్పుడు గుర్తుంచుకోండి. మీరు ఉత్తినే మంత్ర జపం లాభం లేదు. ఆ 21వ ఓంకారం తర్వాత స్థితిలో ఆ జగద్గురు చేతనత్వము దిగి మనలో, మన జీవితాలనే ఆయన అనుగ్రహంతో నింపేయాలి. ఓం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం దానము దయా ఇంద్రియ నిగ్రహము, దమము మన జీవితాలలోకి ప్రవేశించాలి. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతిః.